യുവത.
യുവത
സനാതനഭാവം,
സനൂതന രൂപം.
യുവത
യുവത. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి సాయి ప్రసాద్ మీకు స్వాగతం పలుకుతున్నాడు. ఇందులో శ్రీ గణేష్ కూడా పాల్గొన్నారు. ఈనాటి మన భాగంలో విఎస్ఆర్ మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో యువదశ ప్రాముఖ్యాన్ని గురించి ఇప్పుడు మీరు వింటారు.
మానవతా విలువలతో కూడిన విద్యని గనక అభ్యసనం చేస్తే మనకు తెలియకుండానే మనం ఒక మంచి గురువులో పడతాం. ఆ మంచి గురువులో పడ్డప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రజ్ఞ కరెక్ట్గా వాడతాం. చాకుంది పండుగొస్తాం, కంఠం కోసుకుంటాం అంటారు కదా, కంఠం ఎవడైనా కోసుకోవాలని అనుకుంటాడా? ఎవరు తెలివి మాలిన వాడు అనుకుంటాడు. తెలివి గలవాడు పండుగోసి కడిగి దగ్గ మళ్ళీ చక్కగా జాగ్రత్త పెట్టుకుంటాడు. అంటే హౌ యు యూస్
ఇది ఏ విధంగా ఉన్నదంటే, డబ్బు పాపిష్టిది కాదు, కానీ పాపిష్టి వాడి చేతిలో డబ్బు పడితే
ఎగ్జాక్ట్లీ
పరిస్థితులు మారుతాయి.
ఇవాళ అలా అయిపోయింది. కాబట్టి డబ్బు వెంట మనిషి పరిగెత్తుతున్నాడా, మనిషి వెంట డబ్బు పరిగెత్తుతున్నదా? అంటే రాత్రిపూట మనం ఒంటరిగా ఏదో మనకు తెలియని వీధిలోకి ప్రవేశించాం, వెళుతూ ఉంటాం. ఓ కుక్క మనల్ని చూసి అరిచింది, మనకు భయం వేస్తుంది కదా, ఏం చేస్తాం మనం? పరిగెత్తడం మొదలు పెడతాం. పరిగెత్తడం మొదలు పెట్టగానే వీడు నన్ను కొట్టడానికో చంపటానికో వచ్చిన వాడు పారిపోతున్నాడని అది మనం వెనక పరిగెత్తుంది, అది వెనకబడుతుంది, మనము ముందుకు పరిగెత్తున్నాం, లంగర్ అందటం లేదు. కాబట్టి ఎక్కడో స్థిమితంగా మనం ఎందుకు వచ్చాం, ఈ యవ్వనాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ యువత ప్రధానంగా ఈ విద్యార్థి దశ అనండి, యవ్వనం అనండి, రెండే ప్రధానం. బాగా చదువుకోవటం, జీవితంలో చక్కగా స్థిరపడటం. బాగా సంపాదించటంలో ధర్మంతో కూడిన డబ్బు కావాలి, చక్కగా స్థిరపడటంలో ప్రశాంత జీవితాన్ని కోరుకోవాలి. ఈ రెండింటి మధ్య అర్థం కనుక తెలియకపోతే బాగా డబ్బు సంపాదిస్తాం, టన్స్ ఆఫ్ మనీ ఉంది మన దగ్గర, కానీ దాని యూటిలిటీ తెలియదు. ఏముంది వాళ్ళ ప్రపంచంలో, ఇది వస్తు వినిమయ ప్రపంచం. ఇది ప్రపంచంలో మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు కొనేంత డబ్బు వీడి దగ్గర ఉంది, వీడి దగ్గర ఉన్న డబ్బుకు అనుగుణంగా ప్రపంచంలో అన్ని వస్తువులు ఉన్నాయి. మనం ఏం కావాలని ఈ డబ్బు సంపాదించాం, ఏం చేయబోతున్నాం? అందుకే స్వామి, చారిటీని ఎప్పుడూ నమ్మి ఉండండి, వ్యానిటీని వదిలిపెట్టండి బంగారు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇవాళ యవ్వన దశలో మనం చారిటీ కనుక, అంటే ఏముంది, షేరింగ్ అండ్ కేరింగ్. షేరింగ్ అండ్ కేరింగ్ మళ్ళీ వాళ్ళ కొత్త మాటలుగా అనుకుంటున్నాం ఈనాటి భాషలో. సహనావవతు సహనౌభునక్తు. అర్థం చేసుకోగలిగినట్లయితే మన దగ్గర ఉన్న జ్ఞానం కానీ, ఫిజికల్ ఎనర్జీ కానీ, మెంటల్ కేపబిలిటీస్ కానీ, పెర్సెప్షన్స్ కానీ, ఇంటర్ప్రిటేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక సమతుల్యాన్ని పొందుతాయి. ఆ పొందినప్పుడు మనకు ఒక ఓర్పు మనకు వచ్చేస్తుంది. మనకు ఓర్పు కావాలనుకున్నాం, స్కిల్ నేర్పు, ఓరియంటేషన్, ఏది ఎప్పుడు చేయాలి, ఏది చేయాలి, అసలు ముందు ఏది చేయకూడదు, ఎంత కావాలి, ఎంత అక్కర్లేదు, ఇవన్నీ కూడా మనం ఈ 16-18 ఏళ్లలో ఆలోచన మొదలుపెట్టి 20-22 సంవత్సరాలు, అంటే సుమారుగా 4 సంవత్సరాలు కనుక జీవితాన్ని ప్రాక్టికల్గా సాధించినట్లయితే 22వ ఏట నుంచి మధ్య వయస్సులోకి వెళ్ళేప్పటికీ ఈ బికమ్స్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఇది మార్గం.
మరి మేము స్వామి కళాశాలలో చదువుకున్న విద్యార్థులము, స్వామి భక్తులుగా ప్రప్రథమంగా, ఈ యువతగా స్వామి ఎంతో దిశానిర్దేశం చేశారు మాకు. ఇది ఒక మహద్భాగ్యం అని మనం అనుకోవాలి. కానీ ప్రపంచంలో చాలామందికి స్వామి అనే ఒక యాంకర్ లేకుండా పోతున్నారు. అలాంటి వాళ్ళకి స్వామి తాలూకా ఈ బోధలు మనం ఏ విధంగా ఒక యువతగా మనం ఫాలో చేస్తూ వాళ్ళకి నిరూపించగలం, ఆ భావాన్ని మనం ఎలా అందించగలం?
చాలా మంచి ప్రశ్న ఇది. ఇది మంచి ఆలోచన ముందు. ఎందుకంటే ఎప్పుడైనా సరే భగవంతుడి నుంచి ఎటువంటి లాభాన్ని పొందామో, ఎటువంటి ప్రేమని ఆనందాన్ని మనం పొందాము. దాన్ని గనక మనం ప్రపంచానికి ఇవ్వటం మొదలు పెడితే అత్యంత సహజంగా వి బికమ్ ద మెసెంజర్స్ ఆఫ్ సాయి. స్వామికి ప్రచారం లేదు, అక్కర్లే, కానీ స్వామి యొక్క భావాలని, స్వామి ఆలోచనలని, అది సాక్షాత్తు భగవంతుడు గనక, మనం దాన్ని అనుభవించాం గనక, ఇవాళ మనం అనుభవించి చెప్తున్నాం, ఊహించి చెప్పటలే. ఈ అనుభవంలో నుంచి ఇదిగో మేము ఇక్కడికి వెళ్ళాం, స్వామి దగ్గరికి వెళ్ళాం, మాలో అట్లా ఉండేది, అపరిపక్వత ఉండేది, కానీ ఇవాళ ఇట్లా తయారైనాం, ఇవాళ ఈ మాత్రం నిలబడగలిగామంటే స్వామి కారణం అని చెప్తూ ఉన్నట్లయితే అది ఒక పద్ధతి. రెండవది మన జీవన విధానం ద్వారా ఒక క్రిటికల్ సన్నివేశం ఏర్పడింది, అప్పుడు మనం ఎట్లా ఉన్నాం, మనకు తెలియకుండానే ఒక మహా ఆనందం వచ్చి ఒళ్ళో పడిపోయింది, ఆ టైంలో మనం ఎలా ఉన్నాం, ఇక్కడ బాగా దుఃఖించామా దుఃఖం వచ్చినప్పుడు, ఆనందంలో మనం అసలు పరవశలో అయిపోయి ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నామా, లేదు మామూలుగా దుఃఖం వచ్చినప్పుడు ఎలా సంయమనంతో ఉన్నాం, ఆనందం వచ్చినప్పుడు కూడా అదే సంయమనంతో మనం ఉన్నామా లేదా అని బేరీజు వేసుకున్నట్లయితే మన జీవితాన్ని చూసి మరొకడు నేర్చుకుంటాడు. అక్కడ మనం చెప్పక్కర్లా, మనం విషయం ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంది. స్వామి అన్నారే ఇన్ఫర్మేషన్ ఐ టు వి అని అరుస్తుంటాం. ఆ ఐ టు విలో బాగానే ఉంది, ఈ ఇన్ఫర్మేషన్కి ట్రాన్స్ఫర్మేషన్కి ఇది లింక్ ఐటీ అని కూడా చెప్తుంటాం కదా. స్వామి ఐటీ కాదు, వీళ్ళంతా ఐఐటీ అంటున్నారు కదా, ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, అది ఐఐటీ, రియల్ ఐఐటీ. ఆ ఇంప్లిమెంటేషన్ కనుక మన దగ్గర లోపించినట్లయితే రాముడు బాణాలేయటం నేర్చుకున్నాడు, నేర్చుకోకపోయి ఉన్నట్లయితే విశ్వామిత్రుడితో వెళ్ళిన విశ్వామిత్రుడే బాణం వేయవలసి వచ్చింది. అవునా, అక్కడ నేర్పే అవకాశం లేదు, నేర్చుకున్నాడు గనక తాటక సంహారం చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ కాళీయ మర్దనం చేశాడు గనక చాణూర ముష్టికుల్ని మర్దనం చేశాడు అక్కడ. అంటే ఏమవుతున్నది, ముందే ఒక ప్రిపరేషన్ అవుతున్నది, ముందే ఒక ట్రైనింగ్ అవుతున్నది. ఇట్ ఈజ్ ఫిజికల్, మెటాఫిజికల్ అండ్ స్పిరిచువల్ ట్రైనింగ్. ఫిజికల్ ఓకే, మెటాఫిజికల్ ఇంటెలెక్ట్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ వేళ కావాలి. యూత్కి అన్నీ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ కోషెంట్ ఉంది, తర్వాత ఇకనామిక్ కోషెంట్ ఉంది, వాళ్ళ దగ్గర లేనిదేం లేదు. ఏమీ లేదయ్యా అంటే స్పిరిచువల్ కోషెంట్ లేదు. స్పిరిచువల్ కోషెంట్ అంటే మళ్ళీ దేవుడు దాని వ్యవహారం కాదు, ఉన్నదంతా బ్రహ్మమే, దేర్ ఈజ్ నథింగ్ సపరేట్ ఫ్రమ్ మీ, వీఆర్ ఆల్ వన్ అనేటువంటి భావనే స్పిరిచువాలిటీ. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క అవతారంలో మరొక ప్రత్యేకత ఏంటంటే ఆయన మతం గురించి అసలు మాట్లాడలే, డీమిస్టిఫై చేసి పారేశారు స్వామి మతాన్ని. చేసేసిన ముందు మీరు అధ్యాత్మంలోకి రెండు స్పిరిచువలైజ్ అయిపోండి అన్నారు. ఆ స్పిరిచువలైజ్ ఎప్పుడైతే అవుతామో రిలీజియన్ నుంచి మనం దూరం అవుతాం, రిలీజియన్ మనని ఎక్కడ ఆపదు, స్పిరిచువాలిటీలో మనిషి ఎక్స్పాండ్ అవుతాడు.
అంటే ముందుగా ఉన్న మనిషి ఒక మరొక గొప్ప మనిషిగా మారాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి,
ట్రాన్స్ఫార్మ్ కావాలి, ఉన్నత స్థితికి చేరాలి. ఆ చేరాలి అంటే యవ్వనాన్ని మించింది లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను, చిన్నప్పుడు నా వరకు నేను ప్రీ యూనివర్సిటీ చదివేటప్పుడు మా కాలేజీకి ఓ గ్రేట్ పర్సనాలిటీ వచ్చారు. ఆయన ఓ సమ్ గవర్నర్ లైక్ పర్సన్, చాలా అద్భుతంగా మాట్లాడారు, మంచి అందగాడు, మాట్లాడటం కూడా బాగా మాట్లాడారు. మేమంతా చిన్నపిల్లలం కాబట్టి ఆయన మాకు ఆ గంట సేపు ఒక అద్భుతమైన రోల్ మోడల్లా కనిపించాడు. కాబట్టి మేము ఏం చేసాం, ఆయన ఉపన్యాసం అయిపోగానే ఆటోగ్రాఫ్ల కోసం వెళ్ళాం. వెళితే అందరికీ ఆయన ఏదో రాసిస్తున్నారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నా వరకు నా ఆటోగ్రాఫ్ వచ్చేప్పటికీ ఆయన తీసుకుని రాసి నా చేతికి ఇచ్చి, నేను అట్లా అడుగు వేయబోయేలోగా మళ్ళీ ఒకసారి వెనక్కి తీసుకున్నారు, తీసుకుని మళ్ళీ ఏదో రాశారు, ఇప్పుడు చదువు అన్నారు. అది నా ఒక్కడికే దక్కింది కాలేజీలో. ఏమిటదంటే, యూత్ షల్ రీషేప్ ద వరల్డ్ అన్నాడు, అది మొదటి లైన్ అయిపోయిందని తీసుకున్నా. మళ్ళీ పిలిచారు చూడు, అప్పుడు చిన్న కామా పెట్టి అఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడల్ట్స్ అని పూర్తి చేశాడు ఆయన. చూసారా, అంటే యవ్వనారంభ దశలు దాటి యవ్వనం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ సమాజం వాళ్ళని స్పెంట్ ఫోర్స్గా చూస్తున్నారు. తప్పది, వాళ్ళ దగ్గర ఏముందంటే మన దగ్గర లేనటువంటి అనుభవం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఏం లేదంటే ఫిజికల్ రీజన్స్ కారణంగా మన దగ్గర ఉన్నంత ఎనర్జీ వాళ్ళ దగ్గర లేదు. అందుకని మానవుడు ఎప్పుడు కూడా సమాజానికి సంక్షిప్త స్వరూపం, ఇట్స్ అ కండెన్స్డ్ ఫామ్. సమాజం వ్యక్తి భిన్నం కాదు, ఎష్టి సమష్టి సృష్టి పరమేష్టి అన్నారు స్వామి, చూసావు కదా. కాబట్టి వ్యష్టే సమష్టి అవుతున్నాడు, ఆ సమష్టే సృష్టి అవుతుందని సమాజం అనుకోండి. ఈ సమాజంలో ఆ రెండు దేశాలు మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎనర్జీ కూడా ఉండాలి. ఈ టైంలో గనక మనకి ఎనర్జీతో పాటు ఎనర్జీ ఎట్లాగూ ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా గనక జీవితానుభవాన్ని గనక చక్కగా సంపాదించుకున్నట్లయితే మన ఆలోచనలు పరవర్షన్ వైపు వెళ్ళవు.
ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న అండి, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, మీరు చెప్పినట్టు యువతకున్న ఎనర్జీ,
అవును,
పెద్దలకున్న అనుభవం,
అవును,
ఈ రెండూ కలిస్తేనే ఆ అవుట్పుట్ అనేది ఈ ప్రపంచానికి ఒక పాజిటివ్ ఎనర్జీగా మనకి బయటకు వస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం ఏం గమనిస్తున్నామంటే పెద్దవాళ్ళు వాళ్ళకున్న అనుభవాన్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పాస్ చేయడానికి చాలామంది ముందుకు రావటం లేదు. ఆ పరిస్థితుల్లో యువత వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి వాళ్ళని అర్థించి ఆ పర్టికులర్ స్కిల్ నేర్చుకోవడమా, లేకపోతే వాళ్ళ కోసం వేచి ఉండడమా, ఏం చేయమంటారు?
ఇక్కడ వేచి ఉండే యుగం కాదు ఇది. అసలు ఎవరికి వెయిటింగ్ అనేది లేదు, అందరూ పరిగెత్తడం ప్రవహించడమే. ఇక్కడ ఏం చేయాలంటే, గణేష్ మీరు చెప్పినట్లుగా పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఔదార్యంతో పిల్లలు తమ దగ్గరకు వచ్చి చేయి జాపే ముందే, మా అనుభవం ఇది, మేము ఈ సమస్యకి ఇలా పరిష్కారం మేము చెప్తున్నాం, మీరు వినండి వాడుకోండి అని ఇస్తే అది చాలా గౌరవప్రదం. ఎందుకంటే యవ్వనంలో ఉన్నవాడు వెళ్ళి చేయి చాపడు, ఎందుకంటే ఇందాక అనుకున్నాం అడాలసెంట్ యారగెన్స్ ఉందిగా, కాబట్టి అడగడు. అందువల్ల వీళ్ళు ఏం చేయాలి అంటే పెద్దవాళ్లే ముందుకు రావాలి, వచ్చి మా జీవితానుభవం ఇది, ఒకవేళ ఇంప్లిమెంట్ చేద్దామన్నా మా దగ్గర ఎనర్జీ లేదు, ఈ అనుభవాన్ని ఇదిగో రంగారెడ్డి తీసుకోండి వాడుకోండి, ఈ సమస్యలు వస్తాయి జీవితంలో, దీని పరిష్కార మార్గాలు ఇవి. వశిష్ఠుల వారు జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు, రాముడికి యోగ వశిష్ఠుని చెప్పాడా లేదా? అర్జునుడు చిన్నవాడు, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించాడా లేదా? మనందరం చాలా చిన్నపిల్లలం, 12 ఏళ్ళు 11 ఏళ్ళప్పుడు స్వామి దగ్గరికి వస్తే స్వామి 60 ఏళ్ళు మనకు బోధ చేశారా లేదా? ఆయన అనుభవాన్ని దాచిపెట్టేసుకుని దివ్యత్వాన్ని మరుగున పరుచుకున్నారా, బహిర్గతం చేశారు? ఎప్పుడు ప్రారంభించారు? యవ్వనంలో. ఏం దాచుకోలేదు, పైగా ఇంకో మాట కూడా చెప్పారు, దాచిపెట్టావా పాచిపోతుంది, ఎవరికీ పనికిరాదన్నారు. సర్క్యులేషన్. కాబట్టి దీన్ని మనం అందరికీ పంచే దిశగా పెద్దవాళ్ళు కూడా పెద్ద మనస్సుతో, అందుకే వాడని ఔదార్యంగా పిల్లల్ని దగ్గర తీసుకోవాలి, వాళ్లతో కొంతసేపు గడపాలి. ఈ జనరేషన్ వేరు, ఇది చెడిపోయింది, ఇది బాగుపడదు, ఈ మాటలు మాట్లాడకూడదు. నీకు అనిపిస్తుంది కదా వాళ్ళకేదో కావాలి మన నుంచని, ఒక్కడుగు ముందుకేసి యువత గనక అది ఇచ్చినట్లయితే యువత చాలా శీఘ్రంగా దాన్ని అందుకోగలదు. ఇట్స్ లైక్ ఎ బ్లాటింగ్ పేపర్, ఆ ఇంప్రింట్ చాలా ఫాస్ట్, మంచి కానీ చెడు కానీ
అబ్సార్బ్స్ ఎవ్రీథింగ్
అండ్ ఎనీథింగ్. కాబట్టి దాన్ని తీసుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి యువత వైపు వెళ్ళినట్లయితే యువత ఎవరి ముందు చేయి చాపనక్కర్లేదు. నా దృష్టిలో, నా అనుభవంలో చేయి చాపకూడదు.
అదే అనిపించింది ఇంతకుముందు గణేష్ చెప్తున్నప్పుడు కూడా, మేమంతా స్వామి దగ్గర ఉన్నాం కాబట్టి ఇన్ని విషయాలు, అంటే ఇది మంచి ఇది చెడు అనే విషయాన్ని తెలుసుకోగలిగాం. నిజానికి ఈ సమయంలో బయట చూస్తే కనుక సింపుల్ థింగ్, మానవత విలువలు అంటే అవేంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్లుగా పెద్దవాళ్ళు ముందుకొచ్చి చెప్పకపోవడం వల్ల, లేదంటే వాడు పెరిగే పరిస్థితులు కూడా అలా లేకపోవడం వల్ల తెలీదు, అలాంటి వాడికి ఈ మంచి అనే జ్ఞానం ఎలా వస్తుంది? సింపుల్గా చూసుకుంటే ఏ విషయాన్ని చూసినా దాంట్లో మనం ఏం తీసుకుంటున్నాం అన్నది ఆ వయసులో చాలా ముఖ్యమని నా ఉద్దేశం. దానిపైన మనిషి ఎలా ముందుకెళ్ళగలడు?
అవును, ఖచ్చితంగా. అందుకే స్వామి మనకు అన్నింటికీ స్వామి దిక్కు, ప్రతిదానికి సమాధానం ఇచ్చారు ఆయన. అంతా దృష్టిలోపమే కానీ సృష్టిలోపం లేదు బంగారు అన్నారు. అంటే వాట్ ఎవర్ ఈజ్ క్రియేటెడ్ ఇట్స్ నాట్ ఫాల్టీ. నీ యాటిట్యూడ్, నీ అవుట్లుక్, నీ అప్రోచ్, నీ అసెస్మెంట్, నీ అండర్స్టాండింగ్, నీ ఇవాల్యుయేషన్, ఇవన్నీ కూడా దానిలో ఉన్న మంచిని చూపిస్తుంది,
చెడుని,
బొరుసు చెడుని చూపిస్తుంది. మనం మంచి కావాలి అనుకుంటాం, మంచి కనపడుతుంది. దానిలో టెక్నికల్ వాల్యూస్ని ఎప్రిషియేట్ చేస్తాడు, కళాత్మక దృష్టిని ఎప్రిషియేట్ చేస్తాడు, ఆ కథలో అంతర్లీనంగా సాగిన నీతిని పట్టుకుంటాడు. రెండో వాడు ఆ వైభవాన్ని, ఆ తళుకుని బెళుకుని పట్టుకుంటాడు. రెండు మార్గాలు చీలిపోయి ఉన్నాయి. అందుకే స్వామి అంటారే, మానవ జన్మే తరించటమా అంతరించటమా, అక్కడ వచ్చింది రెండు చీలికలు అన్నారు ఆయన. తరించే మార్గంలోకి వెళితే వాడు హాయిగా, తరించటం అంటే రిఫైనింగ్ హిమ్సెల్ఫ్ అన్నమాట అది. అయితే ఈ దీనిలో ఒక ఉప ప్రశ్న ఏమిటంటే, చెప్పేవాళ్ళు లేనందువలన, ఈవేళ తరానికి మానవతా విలువలంటే ఏమిటి? అది సాయిప్రసాద్ చెప్పింది 100% అనేవాళ్ళు ఉన్నారు. అందుకనే స్వామి సనాతనమైనటువంటి ఒక భారతీయ ధర్మాన్ని మొత్తం 5 పదాలతో ముగించేశారు, దాన్ని సంక్షిప్తం చేశారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఈ 5 మాటలు సత్యసాయి భక్తులందరికీ అసలు కంఠోపాఠం. కానీ వాడికి అసలు ఒకటి 5 ఉన్నాయని కూడా తెలియదు. కాబట్టి మనమేం చేయాలి, మనం ఎలా అందించాలి అంటే, స్వామి మరి ఇప్పుడు స్వామి ఫిజికల్గా లేరు కదా, ఈ మాట కూడా వింటుంటాం, రాముడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, రామాయణం ఎందుకు చదువుతున్నాం, రాముడి గుణాలు ఎందుకు చదువుతున్నాం, వేదాలన్నీ మనం రాసిన వాళ్ళంతా ఋషులంతా ఉన్నారా, ఉండక్కర్లేదు. కాలం తన గమనంలో అనేకమైన విషయాలను వెనక్కి నెడుతుంది. అక్కడ కావలసింది విషయమే, కంటెంట్ ప్రధానం, కంటైనర్ కాదు. ఆ కంటెంట్ని కనుక మనం పట్టుకోగలిగితే ఈవేళ స్వామి అనేకమైనటువంటి విషయాలని యూత్తో మాట్లాడే చెప్పినప్పుడు మనం వాళ్ళ గనక ఈ భావాలన్నీ నిష్పక్షపాతంగా ఏ రకమైనటువంటి ముసుగు వేయకుండా చెప్పగలిగినట్లయితే వాళ్ళు దీన్ని చక్కగా అర్థం చేసుకోగలరు. నా అనుభవంలో, చాలా తీవ్రమైనటువంటి అనుభవంలో, ఈవేళ యువత చెడిపోలేదు. చెడిపోయిందని పెద్దవాళ్ళు ఇంకొకళ్ళు అంటూ ఉంటే అవునేమో అనిపిస్తోంది, కానీ నో. ఎందుకంటే మీరు వాడికి ఏ గ్యాడ్గెట్ చేతికి ఇవ్వండి, 5 నిమిషాల్లో పట్టేస్తున్నాడు, దాన్ని సాధిస్తున్నాడు. మామూలుగా ఈ నాలెడ్జ్ లేనటువంటి వాడు 5 గంటలు టైం తీసుకుంటే 5 సెకండ్లలో చేసి చూపిస్తున్నాడు. దీన్ని ఛానలైజ్ చేయవలసిన బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉన్నదనేది సుస్పష్టం. ఈ యువత ఈ వేదిక ద్వారా ఈవేళ మన రేడియో సాయి శ్రోతలు కానీ మరొకరు కానీ ఒక్కటే నేర్చుకోవాలి, జీవితంలో మనం ఏమి సంపాదించాము అది ఇతరులకి ఏ రకమైన అపేక్ష లేకుండా ఇవ్వగలిగే స్థాయికి వెళ్ళాలి. అందుకనే స్వామి అంటారే, స్పిరిచువాలిటీ అంతా నమ్మకం మీద ఆధారపడింది బంగారు, అది నమ్మకం మీద ఆధారపడి లేదు. ఆ నమ్మకం చాలా ప్రధానం. వి మస్ట్ ఆ ఫెయిత్, ఫెయిత్ ఒట్టి ఫెయిత్ కుదరదు, దానికి ప్రాక్టీస్ ఉండాలి. ఈ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్, ఎవరు ఫెయిత్ పెద్దవాడిది, ప్రాక్టీస్ ఎవరిది చిన్నవాడిది, యంగర్ మ్యాన్, ఈ ఇద్దరు గనక కలిసి సమన్వయంగా వెళ్ళగలిగినట్లయితే యువత అద్భుతమైనటువంటి రీతిలో తన జీవితాన్ని గడపగలదు.
ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు స్వామి చాలాసార్లు ఉపన్యాసంలో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఈ యువతకి అంటే ఇలాగా స్వామి తన అత్యంత ముఖ్యమైన సమయం అంతా యువతతోనే గడిపారు మనం చూసినట్లయితే. దాంట్లో స్వామి స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ అని ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో చెప్పారు. దాంతోపాటు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి, మీకోసం ఏం చేయడానికన్నా నేను రెడీగా ఉన్నాను, నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నానన్న భావన తెలిపారు.
అవును.
సో దాంతో స్వామి అట్లాగా ఒక మిర్రర్ లాగా మనలో ఉన్న భావాలన్నీ రిఫ్లెక్ట్ చేస్తూ మన కోసం ఆ తనను తానే త్యాగం చేసుకునేంత స్థితికి ఎదిగారనమాట. సో దాంతో ఈ సాయి యువతకి ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ ఫెయిత్ స్వామి మాకు ఇవ్వగలిగిన తర్వాత మేము ఆ స్టేట్కి రైజ్ అవ్వగలిగామని నా ఒపీనియన్ సార్.
అవును, నిజం. ఎందుకంటే స్వామి విద్యా సంస్థలు పెట్టనంత వరకు విద్యార్థులు లేరు. విద్యార్థులు వచ్చాక మీతో ఆ మాట అన్నారు. మరి విద్యా సంస్థలు లేని రోజుల్లో ఉన్న మాతో ఏమన్నారంటే, నా భక్తుల ఆనందమే నాకు ఆహారము అన్నారు, నా భక్తులే నాకు ఆస్తి అన్నారు, తర్వాత విద్యార్థులే నా ఆస్తి అన్నారు. అప్పుడు భక్తుడు, మీరు విద్యార్థులు రాకముందు భక్తులంతా ఎవరు, యవనంలో ఉన్నవాళ్ళే, వేల్టికి వాళ్ళకి 50లు 60లు వచ్చినాయి, కానీ ఇప్పుడున్న వయస్సులో 40 ఏళ్ళు మైనస్ చేస్తే అప్పుడు వాళ్ళు యువకులే. కనుకని స్వామి కార్యక్రమం అంతా కూడా ఆయన వృద్ధుల మీద నెట్టలేదు. ఇంకో విశేషం ఉంది, అసలు స్వామి జీవితంలో నుంచి చాలా విషయాలు మనం గమనించి నేర్చుకోవాల్సినవి. స్వామి 2003 చేరికి పరిమితమైనారు కదా, అంతకుముందు చక్కగా నడిచి వచ్చేవారు, సరే మనందరికీ ఆ విషయం తెలుసు, మళ్ళీ చెప్పుకోనక్కర్లే. 2003 కంటే స్వామి చేసిన పనులు ఒక ఎత్తు అయితే, 2003 అంటే తానికి నడవకుండా కదలకుండా ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఆ చైర్లో నిమిత్త మాత్రంగా కూర్చొని స్వామి సాధించిన పనులు జగజ్జేగీయమైనటువంటి పనులు. అక్కడ పని మామూలు స్వామి మామూలు మనిషిని ఒక క్షణం కనుక అనుకున్నట్లయితే, మరి 85 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఆ దేహంలో ఉన్న స్వామి స్పోర్ట్స్ మీట్ పెట్టడం ఏంటి, స్టేడియా కట్టడం ఏంటి, వరల్డ్ క్రికెట్ మ్యాచ్ పెట్టడం ఏంటి, ఏమిటి ఆలోచన అంటే, శరీరానికి వయసు వచ్చినది కానీ మనస్సుకి యవ్వనమే, నిత్య యవ్వనమైనటువంటి భావంతో మనిషి బతకాలి, అది యవ్వనం యొక్క శక్తి. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన వయస్సు 89, అర్జునుడి వయస్సు 85, ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు, అందులో మహాభారత యుద్ధం. మరి 89 ఏళ్ళు ఒక వృద్ధ కృష్ణుడా అంటున్నామా, అనటం లేదుగా. అసలు వాళ్ళ వయస్సు చూస్తున్నామా అంటే వాళ్లలో ఉన్న ధీశక్తి వాళ్ళ వయస్సుని దాటింది. కాబట్టి ఇవాళ మనం అనుకుంటాం యవ్వనంలో ఉండి నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నేను అనుకున్నది జరగలేదు, నేను అనుకున్నట్లుగా నడవటం లేదనే నిరాశ చెందిన యువకులకి యువతులకి ఒక్కటే మాట, నిరాశ చెందకండి. మీలో ఉన్న అంతర్గత శక్తులను బయట పెట్టుకోండి, మహాత్ముల మాటలు వినండి, పెద్ద పెద్ద వాళ్ళ బయోగ్రఫీస్ చదవండి, దాని నుంచి స్ఫూర్తిని పొందండి. ఏ వ్యక్తి కూడా, మీరు ఏ మహాత్ముడి జీవిత చరిత్ర చూడండి, వాళ్ళు బాల్యంలో యవ్వనంలో అనేక కష్టాలు పడ్డారు. యవ్వనం అంటే ఏమిటో తెలియకుండా వాళ్ళకి ఆ దశ గడిచిపోయింది. ఇవాళ యవ్వనము అంటే భోగం అనే స్థాయికి వచ్చేసింది. సుఖం, సంతోషం, సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ లవింగ్, అవి కూడా పరమాత్మ అనుకున్నట్లయితే ఈ ప్రపంచం ఏమై ఉండేది. స్వామి తన యవ్వన ఆరంభ వేళ 14వ ఏట తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, ఉన్నవాళ్ళని కాదనుకొని బయటికి ఎలా రాగలిగారు, ఎంత ధైర్యం. ఇక్కడ ఏముంది, పుట్టపర్తిలో మీకు నాకు మాయ తెగిపోయింది, సంబంధమే లేదని అనటానికి ఎంత ధైర్యం కావాలి. ఇవాళ 40 ఏళ్ళు వచ్చిన వాడు కూడా మా నాయన డబ్బు పంపితే బాగుండు, మా నాయన నన్ను చూస్తే బాగుండు అంటున్నాడా లేదా. మరి దీనికి ఎక్కడ, దానికి ఎక్కడ. అమ్మో విశ్వామిత్రుడు వచ్చాడు, నాకు ఆ బాణాలంటే భయం, నేను ఇంట్లోనే ఉంటాను, నేను రాజు కొడుకుని, కావాలంటే సైన్యాన్ని పంపమన్నాడా రాముడు, అనలేదే. అక్రూరుడు వచ్చి మీ మేనమామ కంసుడు పిలుస్తున్నాడు అంటే పరమాత్మ కాబట్టి, అయినా వయస్సు చిన్నదైనా అక్రూరుడు వెంబడి వెళ్ళాడా లేదా అంటే ఒక ధైర్యం ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి, మనోబలం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, స్పష్టత ఉండాలి, ఏం కావాలో ఏం అక్కర్లేదో పర్ఫెక్ట్ డిమార్కేషన్ కనుక్కుంటే ఇవాళ యువత వాళ్ళ రాబోయేటువంటి రోజులలో వాళ్ళ తర్వాత వచ్చేటువంటి యువతని పరమాద్భుతంగా నడిపించగలదు. ఇవాళ స్వామి మాటలు, స్వామి చేసిన పనులు మనకి స్ఫూర్తిని కలిగిస్తున్నాయిగా. మనం అంటున్నాం కోటానుకోట్ల మందికి స్వామి చేసినంత పని కోటానుకోట్ల మంది కలిసి స్వామికి చేయలేవు అనే నిర్ణయానికి వచ్చేసాంగా. మరి అప్పుడు ఆయన ఒక వ్యక్తేగా, మరి ఒక వ్యక్తి ఒక వ్యవస్థని, ఒక ప్రపంచాన్ని, ఒక సృష్టిని ఎలా చేయగలిగారు. స్వామి గనక తన 14 ఏట కాకుండా ఓ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను సాయిబాబాను ప్రకటించుంటే ఏమై ఉండేది, టైం చాలేది కాదు. ప్రణాళికాబద్ధమైన జీవితం మనం గడపాలి, మన యవ్వన దశలో ప్రతి క్షణాన్ని పాజిటివ్గా వాడుకోవాలి. అందుకే స్వాధ్యాయం చేయాలి, బాగా చదవాలి, మంచి మాటలు వినాలి, మనంతట మన బుద్ధి కుశలతతో ఆలోచించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రాక్టికల్గా మనం చేయాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవాళ మనం ఇక్కడ మంచినీళ్ళ గ్లాస్ ఎవరో తెచ్చివ్వాలని, కారు డోర్ ఎవడో తెరవాలని, మనం ప్రతిదానికి ఇంకోటి మీద ఆధారపడుతున్నాం, వాడు తేకపోతే మనం చికాకు పడుతున్నాం. లేదు, మన పని మనం చేసుకోవాలి, చెయ్యగలం. కానీ అహం, మనకు తెలియని ఆ యారగెన్స్ వల్ల మనం ఆ పని చేయటం లేదు. కాబట్టి యవ్వనం అనేటువంటిది పెద్ద అద్దం. మనం యవ్వనంలో గడిపినంత ఎక్కువ టైము అద్దం ముందు గడపం, ఎందుకంటే తర్వాత మనల్ని చూసుకోవటం మనకు పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే మా బాగుండం కదా. కానీ అద్దం ముందు నుంచుంటారు, అది నుంచుని వాడు అక్కడి నుంచి రాడు, దాని మీద దువ్వి దువ్వి సర్ది సర్ది, నేను బాగున్నానా లేదా బాగున్నానా లేదా, టైం అంతా అక్కడ గడుపుతున్నాడు. నో, ఈ ప్రపంచంలోకి మనం కర్మిష్ఠులుగా వెళ్ళాలి. వీ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్, వీ మస్ట్ బి ప్రాగ్మాటిక్, వీ మస్ట్ బి ప్రూడెంట్. ప్రాక్టికల్, ప్రాగ్మాటిక్ అండ్ ప్రూడెంట్, ఈ మూడు ఎక్కడైతే ఉన్నాయో యువతకి ఢోకా లేదు.
ఇంకొక పాయింట్ కూడా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను,
తప్పకుండా.
ఈ ప్రాగ్మాటిక్ ప్రూడెంట్ తో పాటు ప్రోయాక్టివ్గా కూడా యువత,
ఖచ్చితంగా ఈ రెండు ఉంటే వాడు ప్రోయాక్టివ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ప్రోయాక్టివ్ ఈజ్ ఇన్క్లూజివ్, ఇట్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్. ఈ రెండు లేని ప్రోయాక్టివ్ వల్ల ప్రయోజనం కూడా లేదుగా. కాబట్టి ఆ మూడు సమన్వయం చేసుకోవాలి. అలాగే యవ్వన దశలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని జీవిత పాఠాలుగా నేర్చుకోవాలి. కాకపోతే మనకంటే పెద్దలు ఏం చేశారంటే గుణపాఠం బాగా నేర్చుకున్నావా అనే దాంట్లో ఒక వ్యంగ్యం. గుణపాఠం అంటే పాపం చేసినట్టు, ఆ పాపం నుంచి మనం బయటపడ్డట్టు కాదు. జీవిత పాఠం నేర్చుకున్నావా లేదా. నాకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కాస్త అప్పుడే యవ్వనం దాటిన ఆ సమయంలో నేను ఒక మొట్టమొదటి పుస్తకం రాశాను. రాశాను కానీ ఆ పుస్తకం మరి స్వామికే ఇవ్వాలనుకున్నప్పుడు స్వామికి సమర్పించుకోవాలని నేను తహతహలాడా. వైట్ఫీల్డ్కి వెళ్ళా. త్రయీ బృందావనంలో ఆ రోజు ఎవరో గవర్నర్ని పిలిచారు, దాంతోపాటు నన్ను కూడా స్వామి పిలిచారు. ఆ క్రితం రాత్రి గోకులంలో కూర్చొని అంతా కూడా దిద్దుకుంటూ కూర్చున్నా. స్వామికి ఇవ్వబోతున్నా, ఆయన పిలుస్తారో పిలవరో తెలియదు, కానీ పిలిస్తే మనం రెడీగా ఉండాలి అని. తెల్లవారుజాము 4 గంటలకు నిద్రపోయా. మళ్ళీ మామూలు దర్శనానికి వెళ్ళేప్పటికి స్వామి పిలిచారు. పిలిచిన తర్వాత వచ్చిన డిగ్నిటరీస్ ఎవరో వాళ్ళని సాగనంపిన తర్వాత ఏమి రాత్రంతా ఏం చేస్తివి అని అడిగారు. స్వామి ఇదిగో బుక్ రాస్తున్నాను, ఆ బుక్ అంతా ప్రూఫ్ రీడింగ్ చేశాను రాత్రి కూర్చొని. స్వామి అన్న మాట నాకు అది పెద్ద పాఠం, మనందరికీ కూడా. ఏమన్నారంటే జీవితమే ప్రూఫ్ రీడింగ్ కదా బంగారు. రాస్తాం, పొరపాటు చేస్తాం, దిద్దుకుంటున్నాంగా, ప్రూఫ్ రీడింగ్, జీవితమే ప్రూఫ్ రీడింగ్ కదా అన్నారు సాలోచనగా. ఒక సింపుల్ సెంటెన్స్, చిన్న స్టేట్మెంట్, దాంతో మనం ఆలోచనలు పడిపోతాం. తప్పు చేయనేకూడదు. తప్పు చేశాం కనుక అచ్చు తప్పు పడిందే కనుకనే దిద్దాంగా. మనం కొమ్ము సరిగ్గా ఒత్తు సరిగ్గా ఇవ్వకనే మనం దిద్దాం. ఈ పని చేయకూడదు. దట్ ఈజ్ హౌ ద మాస్టర్ టీచర్స్ యూ. అక్కడ మరి స్వామి మనకంటే వయస్సులో అప్పటికి పెద్ద, జీవితానుభవం, తర్వాత మా పరమాత్మ యొక్క శక్తి అన్నీ సమన్వయం చేసి బాగుంది పుస్తకం నువ్వు వచ్చేసుకుని అనలే. ప్రూఫ్ రీడింగ్ అంటే జీవితమే ప్రూఫ్ రీడింగ్ కదా. ఆయన గుణపాఠం అనలే, జీవిత పాఠం అన్నారు. అది
నిజానికి మరి మనిషికి అంటే ఆ యువదశలో ఉన్న మనిషికి చెప్పడానికి పెద్దవాళ్ళు ఉన్నారా, వాళ్ళు చెప్పట్లేదా, లేదంటే యువత పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వట్లేదా అని అనుకున్నప్పుడు, నిజానికి తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి పాఠాల ద్వారా కానీ సింపుల్గా వేమన పద్యాలు ఇలాంటివి కానీ అవన్నీ చెప్తూనే ఉన్నారు. కానీ మనిషి దాన్ని పట్టించుకోకుండా, అంటే ఈ పద్యం రాస్తే మార్కులు వస్తాయో, లేకపోతే ఎగ్జామ్ రాస్తే నాకు ఏదో ఉద్యోగం వస్తుందో అన్నట్టుగా వెళ్తున్నాడు. సో అంటే దాంట్లో తీసుకోవాల్సింది తీసుకోవట్లేదు అనిపిస్తుంది. విన్నదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని తీసుకోవట్లేదు అనిపిస్తుంది.
అది నిజం, అది దాంట్లో సందేహం ఏం లేదు. మా అందుకే స్వామి మళ్ళీ ఇదే సందర్భంలో ఏమన్నారంటే, మార్క్స్ వచ్చే చదువు చదవండి, తప్పదు, రిమార్క్ రాని జీవితం కోసం చదవండి. అది
అదే అనిపించింది. ఈ ఛాన్సలర్గా ఉండి స్వామి మార్క్స్ ఇంపార్టెంట్ కాదు బంగారు, రిమార్క్స్ లేకుండా చూసుకోండి అన్న, ఏ యూనివర్సిటీలోనూ ఏ విద్యా సంస్థలోనూ ఇలా చెప్పరు. సో బయట ఉన్న విద్యార్థులు కానీ, బయట చదువుతున్న విద్యా సంస్థలో ఉన్న విద్యార్థులు కానీ దీన్ని ఎలా తీసుకోగలరు?
దీనికి ఒకటే మార్గం చూడు. స్వామి కూడా అవతారాలను గురించి చెప్తూ, మానవుడి ఎందున్న కరుణ చేత పరమాత్మ దిగొస్తాడు, దాని పేరు అవతారం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవునా? మనందరికీ తెలుసు, మానవుడి ఎందున్న కరుణ చేత వస్తాడు అంటే ఆయన దిగొస్తున్నారు. ఆయనే దిగొస్తున్నప్పుడు ఓ మెట్టు ఎక్కాలిగా మనం. మనం ఎక్కుతూ ఉంటాం, ఆయన దిగుతూ ఉంటారు, మనం చోట కలుస్తాం, దాని పేరు యోగం. ఆ దిగి రావటానికి పరమాత్మ ఎప్పుడూ సిద్ధమే. ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్ని రూపాలలో వచ్చాడు, మానవుడు ఎక్కే ప్రయత్నం చేయాలి, మెట్టు ఎక్కాలి. ఆ మెట్టు ఎక్కే ప్రయత్నమే సాధన. అంటే మనం పెద్దవాళ్ళ దగ్గరికి మనం కూడా వెళ్ళాలి. వాళ్ళంతటి వాళ్ళు రావాలని ఎట్లా అనుకున్నామో మనంతటా మనం కూడా వెళ్ళాలి. ఓ మహాత్ముడు ఉంటాడు, ఆయన మన రోజు పాఠాలు చెప్పక్కర్లే, వెళ్ళి ఆయన దగ్గర కాసేపు కూర్చుంటే ఆయన మిగతా వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఆయనతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు. అందరూ ఒకే భావంతో రారు కదా. ఒకడు కష్టంలో వస్తాడు, ఒకడు సుఖంలో వస్తాడు, ఒకటి ఆశ్రయించి వస్తాడు, ఏదైనా ఆప్తవాక్యం కోసం వస్తాడు, వాత్సల్య స్పర్శ కోసం వస్తాడు. మరి వీళ్ళందరినీ ఆయన సంతృప్తిపరిచి పంపుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్వాలిటీ అని గమనించినట్లయితే మనకు అవన్నీ అలవాటు పడతాయి. మనం ఊరికే అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళాం, లేదో మహాత్ముడి దగ్గరికి వెళ్ళాం, మేము కూడా 2-3 గంటలు కూర్చున్నామంటే ఆయన కూర్చున్న కుర్చీ కూడా కూర్చుంది, ఏం ప్రయోజనం? అందుకే స్వామి అన్నారే, పాయసంలో గరిటెకి పాయసం రుచి ఏం తెలుస్తుంది, దాని పని వడ్డించటంతో అయిపోతుంది.
తిన్నవాడికి తెలుస్తుంది,
తిన్నవాడికి తెలుస్తుంది. మన తినటం అంటే ఏంటి? ప్రాక్టికల్గా తీసుకోవాలి. ఏది గమనించామో మనం దాన్ని ప్రాక్టికల్ చేయాలి. ఎప్పుడైతే ఆచరణలో పెడతామో మనం దాని ఫలితాన్ని రుచి చూస్తాం, అనుభవిస్తాం. కాబట్టి ఇవాళ యూత్ ఏం చేయాలి అని సమప్ మనం చేసుకోవలసి వస్తే, ముందు బాగా చదవండి, 1, బాగా వినండి. రేడియో సాయి ఎలాగూ ఉండనే ఉంది, ఎన్ని విషయాలు కొన్ని కోకొల్లలుగా చెప్తూనే ఉంది, వినండి ముందు. ముందే ఒపీనియన్ ప్రిజుడిస్ ఫామ్ చేసుకోకండి, వినండి, ఓపెన్ మైండ్తో వినండి, ఇర్రేషనల్గా హాయిగా రాడికల్గా ఆలోచిస్తూ ఉండండి, విన్నదానిని మననం చేసుకోండి, మననం చేసుకునే దానికి కావలసిన పాయింట్ గుర్తుపెట్టుకోండి, అది మనకి రేపు పొద్దున సాధన అవుతుంది. ఇదొకటి. మంచి సద్గోష్ఠిలో లైక్ మైండెడ్ నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, ప్రాపంచికమైన విషయాలు ఎలాగూ మాటలు వస్తాయి, వాటికంటే కూడా జీవితానికి పరువు తెచ్చే మాటలు ఏమన్నా ఉన్నాయేమో గమనించుకోవాలి, వాటిని గురించి కూడా చక్కగా నిష్పాక్షికంగా చర్చించుకోవాలి. మనం మెట్లు ఎక్కుతున్నాం, నిచ్చెన ఎక్కుతున్నాం, ఆకాశం వరకు వేస్తున్నాం, ఆకాశం దాకా వేసే నిచ్చెన నిలబడుతుందా నిలబడదా? ఒకవేళ అది నిలబడినా కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే మనం అక్కడ నిలబడగలమా లేదా? ఇవన్నీ ఎవరికి వాళ్లే బేరీస్ వేసుకోవాలి. నువ్వు ఈ పనికి సమర్థుడివి, నువ్వు అసమర్థుడివి అని ప్రపంచం చెప్పదు. సమర్థత అసమర్థత మనల్ని మనం సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. నాలుగోది, బయోగ్రఫీస్ చదవాలి బాగా, సరిత మంచి స్ఫూర్తి కలుగుతుంది. అంతటి వాడు ఇన్ని ఇబ్బందులు పడ్డాడా, మన ఇబ్బంది ఏముంది, నథింగ్ అనేటువంటి భావన రాగానే మన బలహీనతలన్నీ బలాలుగా మారిపోతాయి. కాబట్టి యు హ్యావ్ టు కన్వర్ట్ ద నెగటివ్ ఇన్ టు పాజిటివ్. అది కష్టం అనిపిస్తే పాజిటివ్ ఎలాగూ ఉంది, నెగటివ్ని వదులుచుకునే ప్రయత్నం చేయాలి. ఈ రెండింట్లలో ఏదో ఒక మార్గం మాత్రం యవ్వన దశలో అర్థం చేసుకోవాలి. అలాగే ప్రపంచానికి ఏం కావాలో, వాటి అవసరాలు ఏమిటో కూడా ఓ కంట కనిపెట్టాలి. లేదు, నా దగ్గరున్న వస్తువు కొను అంటే కొనేవాడు ఉండడు, కొనేవాడికి కావలసిన వస్తువు మన దగ్గర ఉంటే మన దగ్గరికి వస్తాడు. అంటే బిజినెస్ ప్రిన్సిపల్ ఇది. ప్రపంచం కూడా జీవన వ్యాపారం కనుకైనట్లయితే ఈ ప్రపంచానికి ఏం కావాలి, అది మన దగ్గర ఉంటే ప్రపంచం మనల్ని అక్కడ దగ్గర తీసుకుంటుంది. మన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది కానీ కాంటెక్స్ట్ లేదు, దానికి ఏం చేద్దాం, బూజుపెట్టిపోతుంది, ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి ఎక్కడికక్కడ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ సమయానికి, ఆ కాలానికి, ఆ అవసరానికి ఈ విలువని మనం ఎట్లా అటాచ్ చేయగలం, ఈ విలువ ద్వారా దాన్ని, విలువ మాత్రం పోగొట్టుకోకూడదు, ఆ విలువల ద్వారా దీన్ని ఎట్లా మనం సాధించుకోగలం అన్నప్పుడు ఆ విలువలే మానవతా విలువలు. మానవుడు మాత్రమే ఆచరించగలిగిన ఈ ఐదు విలువలని గనక మనం జాగ్రత్తగా మన ఫ్రెండ్స్ ద్వారా, మన పిల్లల ద్వారా, మన చుట్టూ సమాజంలో ఉన్న అనేక మందికి మనం చెప్తూ చెప్తూ వాటిని మనం ఆచరించినప్పుడే చెప్పే హక్కు ఉంటుంది. ఆచరించినప్పుడు బోధించే హక్కు ఉండదు. ఒకవేళ మనం బోధించినా వినేవాడు ఉండడు. స్వామి మాట ఈ ప్రపంచాన్ని ఒక వేదవాక్కుగా ఎందుకు భావించింది? ఆయన ఏం చెప్పారో అది చేశారు, ఏం చేయాలనుకున్నారో అదే చెప్పారు, దాంట్లో తేడా లేదు. కాబట్టి సక్సెస్ మంత్ర అని వాళ్ళ కొత్త మాటలు వింటున్నాం. సక్సెస్ ఏమో ఇంగ్లీషు, మంత్ర ఏమో సంస్కృతం. సక్సెస్ మంత్ర, విజయానికి ఐదు మెట్లు, అపజయానికి ఆఖరు మెట్టు, ఇవి కాదు కావాల్సింది. అవి బుద్ధి కుశలతని పెంచవు. మన పురాణాలు, కథలు, త్యాగమూర్తుల యొక్క ఆ త్యాగ గాథలు, వీరగాథలు, అలాగే దీనగాథలు, భగవతమంతా భాగవతులు అన్నీ దీనగాథలే. పరమాత్మ ఎలా వచ్చాడు, ఎట్లా ఆపన్నుడై రక్షించాడు, ఇవన్నీ మనం గమనించినప్పుడు దేర్ ఈజ్ వన్ ఫోర్స్ విచ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్, అది దట్ ఈజ్ కాల్డ్ గాడ్ అని కనుక మనం నిర్ణయించుకుంటే మనమే అధికులం అనేటువంటి భావన ముందు ఈ అడాలసెంట్ యారగెన్స్లో పోతుంది. యారగెన్స్ ఎప్పుడైతే పోతుందో కాస్త ఇగ్నోరెన్స్ ఇంకా ఉండనే ఉంది. ఇగ్నోరెన్స్ మంచి, అందుకే స్వామి అంటారే సత్సంగం. ఏబీసీ, ఏబీసీ అంటే ఏ ఫర్ యాపిలు, బీ ఫర్ బ్యాటిలు, సి ఫర్ క్యాటిలు కాదు. యాపిలు తిండి, బ్యాటిలు కొట్లాట, క్యాటిలు పశుత్వం. ఇది కాదు, ఏబీసీ అంటే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. చిన్న మాటలు చూడండి. స్వామి సనాతన సారథి, ఒక శతాబ్దానికి చెందినటువంటి మానవుడిగా అనుకుంటే హీ బిలాంగ్స్ టు ద లాస్ట్ సెంచరీ, బట్ ఆయన మాటలు అట్లా లేవు,
నిత్యనూతనంగా,
నిత్యనూతనం. ఇవాళ ఏబీసీకి ఏం చెప్పాలో చెప్తున్నారు ఆయన. కాబట్టి స్వామిని మల్టీ డైమెన్షనల్లో మనం అర్థం చేసుకుంటే రాముడి యవ్వన కాలాన్ని, కృష్ణుడి యవ్వన కాలాన్ని, స్వామి యవ్వన కాలాన్ని, అలాగే మహాపురుషుల యవ్వన కాలం అంతా మనం కూడా సమతుల్యంగా చక్కగా ఇవాల్యుయేట్ చేసుకున్నట్లయితే ఇవాళ మనం ఏం చెయ్యాలో తెలుస్తుంది. విత్ ద సేమ్ ఫోర్స్ ఇన్ ద సేమ్ టెంపో ఏం చెయ్యకూడదో కూడా తెలుస్తుంది. అది
ఇంతవరకు మీరు యువత కార్యక్రమంలో ఈనాటి మన భాగంలో విఎస్ఆర్ మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో యువదశ ప్రాముఖ్యాన్ని గురించి విన్నారు. వచ్చేవారం మరో అంశంపై చర్చా కార్యక్రమాన్ని వింటారు. సాయిరాం.